ఓం శాంతి. మురళి డేట్ 1/9/2026. ఈరోజు బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, దానం ఇంటి నుండే ప్రారంభం చెయ్యండి. మీ పరివారం వారికి జ్ఞానం ఇవ్వండి. మీ సహచరుల కళ్యాణం చెయ్యండి. ప్రశ్న: ఏ శ్రీమత్తాన్ని పాటించే పిల్లలు తమ స్థితిని ఏకరసంగా తయారు చేసుకోగలరు? జవాబు: మీ స్థితిని ఏకరసంగా తయారు చేసుకునేందుకు రోజు ఉదయమే లెగిచి చాలా ప్రేమగా బాబాని స్మృతి చెయ్యండి అని బాబా శ్రీమత్తాన్నిచ్చారు. స్వయాన్ని ఆత్మగా భావించండి, మరియు బాబా ఏదైతే వినిపిస్తారో దానిని వినండి. స్మృతి చెయ్యకపోతే బాబా ఏదైతే వినిపిస్తారో దానిని వినండి. స్మృతి చెయ్యకపోతే వ్యర్థమైన సంకల్పాలుస్తూ ఉంటాయి. వ్యర్థ సంకల్పాలు వస్తాయి కాబట్టే పిల్లలు రోజూ ఉదయమే లెగిచి నడుస్తూ తిరుగుతూ తింటూ తాగుతూ భోజనం తయారు చేస్తూ నేనొక్క బాబానే స్మృతి చేస్తాను అని మీతో మీరు ప్రతిజ్ఞ చెయ్యండి అని బాబా సలహా ఇస్తారు. ఓం శాంతి. ఆత్మిక తండ్రి సర్వాత్మలకు తండ్రి అని, వారు ఉన్నతోన్నతమైన వారు అని, కావుననే శివాయ నమః అని అంటారని మధురాతి మధురమైన పిల్లలు అర్థం చేసుకున్నారు. వారిని తండ్రి అని కూడా పిలుస్తారు. ఆ తండ్రి స్వర్గ రచయిత. అతడినే పతిత పావనుడు, జ్ఞాన సాగరుడు అని కూడా అంటారు. ఇప్పుడు మనం వారితో పాటు కూర్చున్నాము అని మీకు తెలుసు. ఇది పిల్లలైన మీరు అర్థం చేయించాలి. ఒక గీతా పాఠశాలలో 6 అడుగుల కృష్ణుడు చిత్రం ఉంది. కృష్ణుణ్ణి నిజానికి చిన్నగానే చూపిస్తారు. మళ్లీ అతడిని గీతా భగవంతుడు అని కూడా అంటారు. మరి అతడు ఎప్పుడు గీతను వినిపించాడు? అతడు బాల్యంలో ఉన్నప్పుడు వినిపించాడా, లేక 6 అడుగుల మనిషిగా అయినప్పుడు వినిపించాడా? రాధా మరియు కృష్ణుల జంట ఉండేది. రాధ కృష్ణుడికి ఏమవుతుంది? రాధను భగవతి అని కృష్ణుణ్ణి భగవానుడు అని అంటారు. వీరు ఇరువురికి సంబంధం ఏమిటి అన్నది ఎవ్వరికీ తెలియదు. కృష్ణుడు గీతోపదేశం చేశాడు అని అంటారు, కానీ అది ఎప్పుడు? మీరు ఈ విధంగా ప్రశ్నలు అడిగితే బ్రహ్మ కుమారులు తప్ప ఇంకా ఎవరూ ఈ ప్రశ్నలను అడగలేరు అని వారు అర్థం చేసుకుంటారు. పెద్ద పెద్ద రాజులు మొదలైన వారు సన్యాసులను చూసినప్పుడు తప్పకుండా వారి కాళ్లపై పడతారు. వారిని ప్రశ్నించే ధైర్యం ఎవరికీ ఉండదు, కానీ మీరు సాహసిస్తారు. బ్రహ్మ కుమారీలలో ఎంత జ్ఞానముందంటే వారు కూర్చొని రచయిత మరియు రచన జ్ఞానమంతటిని ఇచ్చేస్తారు. వారి చరిత్రను కూడా చెప్తారు అని అంటారు. మీరు శివ జయంతిని జరుపుకుంటారు, పూజ మొదలైనవి కూడా చేస్తారు. మరి తప్పకుండా వారెప్పుడో వచ్చి ఉంటారు కదా, కావుననే శివ జయంతిని జరుపుకుంటున్నారు కదా. మరి వారెప్పుడు వచ్చారు అని మీరు ప్రశ్నించవచ్చు. శివ్ బాబా నిరాకారుడు, వారికి తమ శరీరం లేదు. మరి శివ జయంతిని జరుపుకుంటున్నారు అంటే తప్పకుండా శరీరంలోకి వచ్చి ఉంటారు కదా. మరి నిరాకారుని జయంతి ఎలా జరుగుతుంది? ఆత్మకు మరణం లేదు. ఎప్పుడైతే మరణించి మళ్లీ జన్మ తీసుకుంటారో అప్పుడే జయంతిని జరుపుకుంటారు. ఆత్మకు జయంతి ఉండదు, ఆత్మ అవినాశి. ఆత్మ జయంతి అని అనటానికి వీల్లేదు. శివుడు నిరాకారుడు, అతడి చిత్రాన్ని లింగంగా పెడతారు. పిల్లలైన మీకు ఈ ఆలోచన ఉండాలి. ఇక్కడ నుండి తమ ఇంటికి వ్యాపార వ్యవహారాలలోకి వెళ్లటంతో ఈ విషయాలన్నీ బుద్ధి నుండి తొలగిపోతాయి. చింతన జరగదు. గురువుల బంధనాలలో కూడా చెప్పటానికి వీల్లేనంతగా చాలామంది చిక్కుకొని ఉన్నారు. అబలలు చాలా అమాయకులుగా ఉంటారు కదా, శివ జయంతిని జరుపుకుంటారు కదా. మరి అతడు ఎవరు? అతడొచ్చి ఏం చేశాడు? అతనెప్పుడొచ్చాడు అని మీరు వారిని ప్రశ్నించవచ్చు. జయంతి అంటేనే జన్మ అని అర్థం. నిరాకారుడైన శివుడి జన్మదినాన్ని జరుపుకుంటారు. అతడు నిరాకారుడు కదా, మరి అతడి పుట్టినరోజు ఎలా జరుపుకుంటున్నారు? అతను ఎవరిలోకి వచ్చారు? ఆత్మనే జన్మ తీసుకుంటుంది. ఆత్మ శరీరంలోకి వెళితే జన్మ జరుగుతుంది. ఆత్మ ఆత్మనే కదా, శరీరంలోకి ప్రవేశించాక పాత్రను అభినయించేందుకు ఆత్మ శరీరం తీసుకుంది అని అంటారు. మరి శివుడు నిరాకారుడు కదా, జన్మ ఎలా తీసుకున్నాడు? ఎవరిలోకి వచ్చారు అన్నది ఎవ్వరికీ తెలియదు. శివుడిని పరమాత్మ అని అంటారు. చాలా శాస్త్రాలు మొదలైనవి చదువుతారు కాని వారికేమీ తెలియదు. ఇప్పుడు మీరు జ్ఞానంతో నిండుగా ఉన్నారు. ఇప్పుడు మీరు జ్ఞానాన్ని వినిపించాలి. కొందరు 2-3 సంవత్సరాలు వస్తారు, మరలా అజ్ఞానం ప్రవేశిస్తుంది. బాబా మళ్లీ అజ్ఞానాన్ని తొలగించి జ్ఞాన ధారణను చేయిస్తారు. ఇప్పుడు పిల్లలైన మీకు జ్ఞానం ఇవ్వటం జరుగుతుంది. కాని భర్త జ్ఞానంలో భార్య అజ్ఞానంలో ఉంటే హంస కొంగల వలె అయిపోతారు. కావున ముందు భార్యకు జ్ఞానం ఇవ్వాలి. స్త్రీ తన పతిని గురువుగా ఈశ్వరుడుగా భావిస్తుంది. మరి స్త్రీ తన గురువు ఆజ్ఞ అంగీకరించాలి కదా. ఇది ఇక్కడ విషయమే. అక్కడ ఆజ్ఞ పాటించటం పాటించకపోవటం అన్న ప్రశ్నే ఉండదు. అందరూ ప్రేమగా నడుచుకుంటారు. తమ ఇంటిలోని వారికి జ్ఞానాన్ని ఇచ్చేందుకు అసలు అక్కడ ఎటువంటి విషయమూ జరగదు. భార్య జ్ఞానంలోకి వస్తూ భర్త రాకపోతే తానేమీ చెయ్యలేదు. పదే పదే చెప్తూ ఉండాలి. పిల్లలకు కూడా భ్రమరంలా బూబు అంటూ చెప్తూ ఉండాలి. తమ సహచరుల కళ్యాణం చెయ్యాలి. బాబాని స్మృతి చెయ్యమని వారికి కూడా చెప్పాలి. ఇప్పుడు యుద్ధం ముందు నుంచని ఉంది. బాబా వచ్చి ఉన్నారు. హే పతిత పావన రా అని మనుషులు పిలుస్తూ ఉంటారు. పతిత ప్రపంచం వినాశనం కానున్నప్పుడు మరి మీరు పతిత్తులుగా ఎందుకవుతారు? మాత జ్ఞానంలో ఉంటే తన పిల్లల కళ్యాణం చెయ్యటం ఆ మాత పని. ఇప్పుడు మీరు బాబా ద్వారా 21 జన్మల కోసం రాజ్యాన్ని తీసుకుంటారు. మీ పైన ఎవరూ చెయ్యి వెయ్యలేరు. మీరు మొత్తం విశ్వానికి అధిపతులుగా అవుతారు. తేడా ఎంత ఉందో చూడండి. ఇటువంటి వారసత్వాన్ని ఇచ్చేవారిని ఎంతగా స్మృతి చెయ్యాలి. రోజంతటిలో శివ్ బాబాను కొద్దిగా కూడా స్మృతి చెయ్యని వారు ఇక్కడ చాలామంది ఉన్నారు. రోజంతా ఇంటి గొడవలు, వ్యాపార వ్యవహారాల గొడవలలోనే ఉంటారు. లేకపోతే ఉదయమే లెగిచి బాబాని ఎంతో ప్రేమగా స్మృతి చెయ్యాలి. బాబా, మేము మీతో ప్రతిజ్ఞ చేశాము. మీ నుండి మేము తప్పకుండా వారసత్వాన్ని తీసుకుంటాము. బాబా, మీరు ఎంత మధురమైన వారు. మీ స్మృతి ద్వారా మా వికర్మలన్నీ వినాశనమైపోతాయి. ఇలా మీరు మీలో మీరు మాట్లాడుకోవాలి. దీనినే విచార సాగర మంథనం చెయ్యటము అని అంటారు. బాబా, మేము మీ నుండి పూర్తి వారసత్వాన్ని తీసుకునే తీరతాము. మేమిప్పుడు తమో ప్రధానం నుండి సతో ప్రధానంగా తప్పకుండా అవ్వాలి. అప్పుడే సత్యుగ రాజ్యాన్ని పొందుతాము. బాబా, మేము మిమ్మల్ని నిరంతరం స్మృతి చేస్తాము. 63 జన్మలలో మేము ఎన్ని పాపాలు చేసి ఉంటాము? శిరస్సుపై ఎంత భారముంది? కావున బాబా, మేము మిమ్మల్ని బాగా స్మృతి చేస్తాము. బాబా, మేము వంట వండుతూ విహరించేందుకు వెళుతూ కూడా మీ స్మృతిలోనే ఉంటాము. ఈ విధంగా మాట్లాడుకుంటూ ప్రతిజ్ఞ చేసినట్లయితే వికర్మలు వినాశనమవుతూ ఉంటాయి. బాబా, మేము మీ స్మృతిలోనే భోజనం తయారు చేస్తాము. మేం తప్పకుండా సతో ప్రధానంగా అవ్వాలి. రేపు శరీరాన్ని వదిలేస్తే మేము సతో ప్రధానంగా అవ్వలేము కదా. మృత్యు భయం ఉంది కదా. బాబా, మేము జీవిస్తూనే మీ నుండి తప్పకుండా వారసత్వాన్ని తీసుకుంటాము. ఆ తర్వాత రోజంతటిలో నేను బాబాని ఎంతగా స్మృతి చేశాను అని పరిశీలించుకోవాలి. ఎట్టి పరిస్థితులలోనైనా తప్పకుండా స్మృతిలో ఉండాలి. గ్రహస్థ వ్యవహారంలో కూడా ఉండాలి. యుక్తిగా నడుచుకోవాలి. ఈ విధంగా తీవ్ర వేగంతో పురుషార్థంలో నిమగ్నమైపోవాలి. అలా నిమగ్నమైపోతే మీలో స్మృతి ఉంటుంది. అలాగే మీ ఆయువు కూడా పెరుగుతుంది. భవిష్యత్తులో మీ ఆయుష్ పెరుగుతుంది. స్మృతి చెయ్యకపోతే పదవి కూడా తగ్గిపోతుంది. పురుషార్థం చేసి బాబా నుండి వారసత్వం తీసుకోవాలి కదా. అలాగే స్వదర్శన చక్రధారులుగా కూడా అవ్వాలి. హిందువులను క్రిస్టియన్లుగా మార్చేందుకు నన్స్ చాలా తిరుగుతూ ఉంటారు. ఇళ్లకి, షాపులకు వెళతారు. బైబుల్ తీసుకోండి, ఇది తీసుకోండి, అది తీసుకోండి. మా క్రైస్తవ ధర్మంలో చాలా సుఖముంది అని అందరితో చెప్తూ ఉంటారు. వారికి ఒక మిషన్ ఉంటుంది, మత ప్రచార సంఘం ఉంటుంది. బౌద్ధులకి కూడా మిషన్ ఉంటుంది. వారేం చేస్తున్నారో హిందువులకు అర్థం కాదు. హిందూ ధర్మం వారిని క్రిస్టియన్లుగా చేస్తూ ఉంటారు. మీరు ప్రదర్శనీలో ఎంతగా అర్థం చేయిస్తూ ఉంటారు, తమ అభిప్రాయాన్ని కూడా వ్రాసి ఇస్తారు, కానీ మళ్లీ ఇంటికి వెళ్లగానే అన్నీ వదిలేస్తారు. కావుననే కోతుల ముందు రత్నాలు పెడితే వాటిని రాళ్లుగా భావించి పారేస్తాయి అని అంటారు కదా. అలాగే ఈ అవినాశీ జ్ఞాన రత్నాలను కూడా రాళ్లగా భావించి పారేస్తారు. వీటిని కూడా ఏమీ అర్థం చేసుకోరు. ఈ ధర్మానికి చెందిన వారు ఎవరైతే ఉంటారో వారికి ఈ విషయాలు స్పందనను కలిగిస్తాయి. ఇది చాలా సహజమైన విషయం. బాబా స్వర్గ రచయిత. బాబా భారతదేశంలోకి ఒకేసారి వస్తారు. మీరు పతిత పావనుడునైన తండ్రి నగు నన్ను పిలుస్తూ వచ్చారు. కావున ఇప్పుడు నేను మిమ్మల్ని స్వర్గాధిపతులుగా చేసేందుకు వచ్చాను అని బాబా తెలియచేస్తున్నారు. మేము ఈ భ్రష్టాచారి సృష్టిని శ్రేష్టాచారంగా తయారు చేసి తీరుతాము అని మీరంటారు. ఇప్పుడందరూ నరకవాసులుగా ఉన్నారు. మీరిప్పుడు శివ్ బాబా శ్రీమత్తంపై నడుస్తున్నారు. శివ భగవాను వాచ, నేను మిమ్మల్ని స్వర్గాధిపతులుగా రాజాదిరాజులుగా తయారు చేస్తాను. గీతలో చాలా బాగా వ్రాసి ఉంది, నేను ఈ సాధువులను కూడా ఉద్ధరించేందుకు వస్తాను అని అంటారు. కావున ఈ విషయాలను వారికి కూడా వినిపించాలి కదా. పతిత పావన సీతారాం అని కూడా పిలుస్తూ ఉంటారు. కాని దీని అర్థమేమిటో వారు అర్థం చేసుకోరు. అందరూ భక్తులు అనగా సీతలు. వారు హే రామ వచ్చి సీతలైన మమ్మల్ని ఉద్ధరించు అని పిలుస్తారు. మరలా రఘుపతి రాఘవ రాజారామ్ అని అంటారు. నిజానికి ఇది ఆ రాజు అయిన రాముడి విషయం కాదు. శివునికి బదులుగా కృష్ణుడు పేరుని వ్రాసేశారు. ఇదే ముఖ్యమైన తప్పు. కృష్ణుడిని లెక్క రాముడిని నల్లగా ఎందుకు చూపించారు అని ప్రశ్నించాలి. సత్యత్రేతాయుగాలలో అందరూ సుందరంగా ఉంటారు, ఆ తర్వాత నల్లగా అవుతారు. ముందు స్వర్ణయుగం, వెండి యుగం ఉంటుంది. ఆ తర్వాత రాగి లోహయుగాలు వస్తాయి. ఈ సమయంలో ఇది లోహయుగం. స్వర్ణయుగం ఉన్నప్పుడు ఎంత గౌరవం ఉండేది. కావున యుక్తిగా అర్థం చేయించాలి. వారంత త్వరగా తమ హఠాన్ని వదలరు. వృక్షము ఆయువు ఎక్కువగా ఉంటే వృక్షం శిథిలవస్థకు చేరుకుంటుంది. అలాగే ఈ ప్రపంచానికి కూడా ఆయుష్ ఉంది కదా. కొత్త ప్రపంచము మరియు పాత ప్రపంచం, పాత ప్రపంచమనగా కలియుగం తమో ప్రధాన ప్రపంచం. ఇందులో సతో ప్రధానులు ఒక్కరు కూడా ఉండరు. ఇప్పుడు తమో ప్రధానత సమాప్తం కానున్నది. కొత్త ప్రపంచాన్ని ఎవరు స్థాపిస్తారు? బాబానే స్థాపన చేస్తారు. అలాగని ప్రళయం జరుగుతుంది అని కాదు. ఎప్పుడైతే పతితులుగా అయిపోతారో అప్పుడే బాబా మరలా వచ్చి పావనంగా తయారు చెయ్యండి అని పిలుస్తారు. తప్పకుండా పాత ప్రపంచంలోకి వస్తారు కదా. పతిత పావన అని అన్నప్పుడు తప్పకుండా చివరిలోనే వస్తారు. నేను కల్పకల్పము కల్పపు సంగమ యుగంలో పావన ప్రపంచాన్ని తయారు చేసేందుకు వస్తాను అని వారు స్వయం అంటారు. ఇప్పుడు బాబా అందరినీ సద్గతిలోకి తీసుకువెళతారు. కావున ఇటువంటి తండ్రి శ్రీమతంపై నడవాలి కదా. మీ స్థితిని తయారు చేసుకోవాలి. ఉదయమే లెగిచి బాబాని స్మృతి చెయ్యాలి. స్వయాన్ని ఆత్మగా భావించి ఇవి శరీర అవయవాలు. పిల్లలు, నేను మీకు ఏదైతే వినిపిస్తున్నానో మీరు దానినే వినండి. ముక్తి జీవనముక్తుల కోసం ఇంకా ఎవరి మాటను వినకండి. పావనంగా తయారు చేసేందుకు పరంధామం నుండి బాబా వచ్చారు. మరి మీరు ఆ పాత శాస్త్రాలను ఎందుకు స్మృతి చేస్తున్నారు? భగవంతుడు లభించేందుకే భక్తి చేస్తారు. అతడు సర్వుల సద్గతి దాత అయిన తండ్రి కదా. బాబా తప్ప ఈ జ్ఞానాన్ని ఇంకా ఎవరు ఇవ్వలేరు. ఈ లక్ష్మీనారాయణలకు కూడా ఈ రాజ్యం ఎలా లభించింది? ఆత్మ ఒక బిందువు, అది ఒక మెరుస్తున్న నక్షత్రం వంటిది అని కూడా అంటారు. నన్ను మీరు పరమాత్మ, సుప్రీం సోల్ అని అంటారు. లౌకిక తండ్రిని ఎప్పుడూ పరంపిత అని పిలవరు కదా. పరంధామంలో ఉండే ఆ పరమాత్ముణ్ణే సుప్రీం సోల్ అని అంటారు. వారు మీ తండ్రి. వారొచ్చి ఇతడిలోకి ప్రవేశిస్తారు. గురువు శిష్యుని పక్కన కూర్చుంటారు కదా. ఈ విషయాలు ఏ శాస్త్రాలలోనూ లేవు. వారు మన తండ్రి అని ఇప్పుడు మీరు తెలుసుకున్నారు. 5000 సంవత్సరాల తర్వాత కూడా బాబా తనను స్మృతి చెయ్యండి మరియు విష్ణుపురిని స్మృతి చెయ్యండి అని యోగాన్ని నేర్పించారు. తప్పకుండా సంగమంలోనే చెప్పి ఉంటారు కదా. సత్యగల్లో ఒకే ధర్మం ఉండేది. మళ్ళీ తప్పకుండా ఒకే ధర్మం ఉంటుంది కదా. ఇన్ని ధర్మాలన్నీ వినాశనమైపోతాయి. ఇది ఆ సమయమే. నన్ను స్మృతి చేసినట్లయితే నేను మిమ్మల్ని విశ్వాధిపతులుగా తయారు చేస్తాను అని బాబా అంటారు. బాబా స్మృతి ద్వారానే మీరు తమో ప్రధానుల నుండి సతో ప్రధానులుగా అవుతారు. ఏ పిల్లలైతే బాగా సేవ చేస్తారో వారిని నేను స్మృతి చేస్తాను, ఎందుకంటే వారు నాకు సహాయకులు. అనేకుల కళ్యాణం చేసేవారు నాకు ఎంతో ప్రియమనిపిస్తారు. కాని మీకు ఒక్క బాబానే ఎంతో ప్రియంగా అనిపిస్తారు. వారి నుండి మీకు వారసత్వం లభిస్తుంది. కావున పిల్లలైన మీరు చాలా బాగా పురుషార్థం చెయ్యవలసి ఉంటుంది. స్మృతి యాత్రలో ఉండాలి. చాలా వ్యర్థమైన ఆలోచనలు కూడా వస్తాయి. భక్తి మార్గంలో తమను తాము కొట్టుకుంటారు కూడా. తమకు శివ దర్శనం కావాలి అని కోరుకుంటారు. దర్శనం కోసం ఎంతో కష్టపడతారు. బాబా స్మృతి ద్వారానే పాపం అంతమవుతుందని మరియు 21 జన్మల కోసం వారసత్వం లభిస్తుందని ఇక్కడ మీరు భావిస్తారు. దర్శనం లభించినంత మాత్రాన పాపాలు ఏవీ నాశనమవ్వవు. విశ్వానికి అధిపతులుగా తయారు చేసే తండ్రిని చాలా ప్రేమగా స్మృతి చెయ్యాలి. మీరు ఇప్పుడు ఎలా తయారవ్వబోతున్నారో మీ బుద్ధిలో ఉంది. మరుజన్మలో మనం అలా తయారవుతాము. సత్తిగా, యువరాజుగా, యువరాణిగా అయ్యేందుకే ఈ కాలేజీ ఉంది. బాబా వచ్చి ధర్మంతో పాటు దైవీ రాజ్యాన్ని కూడా స్థాపన చేస్తారు. అచ్చా మధురాతి మధురమైన అతి ప్రియమైన జ్ఞాన పుష్పాలు, జ్ఞాన సితారాలకు మాతా పిత బాబ్ దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మిక పిల్లలవి ఆత్మిక తల్లి తండ్రులకు ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్ మరియు నమస్తే. ధారణ కోసం ముఖ్య సారం. మొదటి పాయింట్, ముక్తి జీవన ముక్తుల కోసం బాబా ఏ జ్ఞాన విషయాలనైతే వినిపించారో వాటినే వినాలి మరియు ధారణ చెయ్యాలి. మిగిలిన వాటన్నింటినీ మర్చిపోవాలి. మీ కళ్యాణాన్ని మరియు మీ లౌకిక పరివారపు కళ్యాణాన్ని కూడా చెయ్యాలి. 2, వ్యర్థ ఆలోచనలను సమాప్తం చేసేందుకు ఉదయమే లెగిచి విచార సాగర మంథనం చెయ్యాలి. స్మృతి యాత్రలో నిమగ్నమై ఉండాలి. వరదానం, జ్ఞాన యోగాల శక్తిశాలి కిరణాల ద్వారా పాత సంస్కారాల రూపీ కీటణువులను భస్మం చేసే మాస్టర్ జ్ఞాన సూర్య భవ. ఎటువంటి పతిత వాతావరణాన్నైనా పరివర్తన చేసేందుకు లెక్క పాత సంస్కారాల రూపి కీటాణువులను భస్మం చేసేందుకు నేను మాస్టర్ జ్ఞాన సూర్యుడని అనే స్మృతి ఉండాలి. సూర్యుడి కర్తవ్యం ప్రకాశమివ్వటం మరియు మురికిని చెత్తను సమాప్తం చెయ్యటం. కనుక జ్ఞాన యోగాల శక్తి లెక్క శ్రేష్ట నడవడిక ద్వారా ఇదే కర్తవ్యం చేస్తూ ఉండండి. ఒక్కవేళ శక్తి తక్కువగా ఉంటే జ్ఞానం కేవలం ప్రకాశాన్నిస్తుంది. అంతేకాని పాత సంస్కారాల రూపీ కీటాణువులు సమాప్తం కావు. అందువలన ముందు యోగ తపస్య ద్వారా శక్తిశాలిగా అవ్వండి. వరదానం, శుభభావన, శుభకామనల శ్రేష్ఠ సంకల్పాలే జమా ఖాతాను పెంచుతాయి. అవ్యక్త ప్రేరణ పాయింట్. ఇప్పుడు తమ దాత స్వరూపాన్ని ప్రత్యక్షం చెయ్యాలి. వర్తమాన సమయంలో పిల్లలైన మీరు దయార్థ హృదయము మరియు దాత స్వరూపాన్ని ప్రత్యక్షం చెయ్యండి. మీ భండారాలన్నీ నిరంతరం తెరవబడి ఉండాలి. అనాది ఆది దాతృత్వ సంస్కారాన్ని తమ జీవితంలో సదా ఇమర్జుగా ఉంచుకొని పరమాత్మ సందేశవాహకులుగా అయ్యి విశ్వంలో బాబా ప్రత్యక్షత యొక్క సందేశాన్ని వ్యాపింపచెయ్యండి. అనంతమైన దాతగా అయ్యి భూగోళంపై నిలబడి బేహద్దు సేవా వైబ్రేషన్లు వ్యాపింపచెయ్యండి. మహోన్నతమైన దాతగా అవ్వండి. ఓం శాంతి.
ఓం శాంతి. అవ్యక్త బాప్దాద మహావాక్యాలు, అమృత వేల యొక్క మహత్వం, ఆత్మాభిమాని స్థితి మరియు బాబాతో సంబంధము, అమృత వేల మిలనం కొరకు తయారవ్వడము. లేస్తూనే మొదట బాబాతో తీయగా మాట్లాడాలి. కనులు తెరుస్తూనే నేను శరీరం కాదు ఆత్మను అన్నది మొదట పరివర్తన. నిద్ర లేవగానే మొదటి సెకండ్ లోని ఈ మొదటి సంకల్పం పైననే రోజు మొత్తం ఆధారపడి ఉంటుంది. ఒకవేళ మొదటి సంకల్ప పరివర్తనలో సఫలం అవ్వకపోతే స్వకల్యాణము మరియు విశ్వ కళ్యాణ కార్యంలో కూడా సఫలం అవ్వలేరు. పరివర్తన శక్తిని అమృత వేల నుండి ప్రారంభించాలి. బ్రహ్మలోకం నుండి ఆత్మలు సృష్టి చక్రం ఆదికాలంలోనే తమ పాత్రను అభినయించేందుకు వచ్చినట్లు ఖచ్చితంగా అదే విధంగా అమృత వేళ ప్రారంభమవ్వాలి. ఈ సమయంలో కనులు తెరుస్తూనే నేనాత్మ తండ్రితో మిలనం జరుపుకునేందుకు వచ్చాను, ఇదే మొదటి సంకల్పం అవ్వాలి. ఈ శక్తిశాలి సంకల్పమే మాట కర్మలకు ఆధారంగా అవుతుంది. కనుక నేనెవరు, ఇదే మొదటి పరివర్తన. ఈ పరివర్తన స్మృతియే మొత్తం రోజంతటికి ఫౌండేషన్. మరి దీనిపైనే అన్ని ఆధారపడి ఉంటాయి. రెండవ పరివర్తన సంకల్పం, నేను ఎవరికి చెందినవాడిని, నా సర్వ సంబంధాలు ఎవరితో ఉన్నాయి, సర్వప్రాప్తులు ఎవరి నుండి లభిస్తున్నాయి, సర్వప్రాప్తులు ఎవరి నుండి లభిస్తున్నాయి. కనుక మొదటి పరివర్తన శరీరానిది, రెండవ పరివర్తన శరీర సంబంధానిది. ఈ పరివర్తన ఆధారంతోనే తండ్రితో సంబంధం ఏర్పడుతుంది, సర్వప్రాప్తుల ఆధారంగా తయారవుతుంది. ఈ పరివర్తననే సహజ యోగం, సహజ స్మృతి అని అంటారు. రోజులో ఆదివేళ నుండే పరివర్తన శక్తి ఆధారంలో అధికారిగా అవ్వగలదు. అచ్చా. ఓం శాంతి.